నాలుగు విషయాల గురించి పౌలు భక్తుడు తిమోతికి రాసినట్లు మనం చూస్తాం. 21వ వచనాన్ని చూస్తే, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును అని రాశాడు. మొట్టమొదటిది ఏంటంటే ఆ సపరేటెడ్ లైఫ్. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల అని రాశాడు. ఆ సపరేటెడ్ లైఫ్, వేరు చేయబడినటువంటి జీవితం. రెండు విషయాలు రెండో అధ్యాయంలో మనకు బహిర్గతం అవుతాయి. ఒకటి, దుర్బోధ నుండి వేరుగా ఉండమని తిమోతిని హెచ్చరించాడు. రెండవది, దుర్నీతి నుండి వేరుగా ఉండమని తిమోతిని హెచ్చరించాడు. ఈ చివరి దినాల్లో బైబిల్లో ముందుగానే రాయబడినట్లు దుర్బోధలు విస్తృతంగా పెరుగుతున్నాయి. నానా రకాలైనటువంటి బోధలు వస్తున్నాయి. భిన్నాభిప్రాయాలతో కూడినటువంటి వాక్య సందేశాలు మనం వింటున్నాం. అనేక రకాలైనటువంటి మనుషులు దేవుని యొక్క ముసుకులో, సేవ యొక్క ముసుకులో మన ముందుకు వచ్చి మనుషులను మోసగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్య ఒక విషయాన్ని నేను విన్నాను. ఇంతవరకు మనం పరలోక ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయడమే మనందరికీ అలవాటు. ఎస్ఆర్ను కానీ ఈ మధ్య ఒక రకమైనటువంటి సంఘము, ఒక రకమైనటువంటి క్రైస్తవ డినామినేషన్ వారు ఆ ప్రార్థనలో మార్పు చేసి ఏమంటున్నారంటే పరలోకమందున్న మా తండ్రి మా తల్లి అంటున్నారు. ఎందుకంటే ద ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్, దేవుడు తండ్రి అయి ఉన్నాడు అనేది యేసు మనకు నేర్పిస్తే వీరేమంటున్నారంటే దేవుడు కేవలము పురుషుడు మాత్రమే కాదు, తండ్రి మాత్రమే కాదు, దేవుడిలో స్త్రీతత్వం కూడా ఉంది, కనుక దేవుడు తల్లి కూడా. కనుక మనం ఎల్లప్పుడూ పరలోకమందున్న మా తండ్రి అని కాకుండా పరలోకమందున్న మా తల్లి అని కూడా ప్రార్థించాలి అని వారు చెప్పడం మొదలుపెట్టారు. ఇలాంటి అబద్ధ బోధలు, దొంగ బోధలు, వ్యర్థమైనటువంటి బోధలు చివరి దినాల్లో విస్తృతంగా వస్తాయి. మనకున్నటువంటి రెండు లక్షణాలు ఏంటంటే దుర్బోధ నుండి మనల్ని మనం వేరు చేసుకోవాలి, దుర్నీతి నుండి మనల్ని మనం వేరు చేసుకోవాలి. ఆ దుర్నీతి గురించి కొన్ని మాటలు నేను మరి మొదటి పాయింట్ లో మీకు వివరింపనివ్వండి. మనము ఘనత నిమిత్తమైనటువంటి పాత్రగా ఉండాలంటే ప్రతి విధమైనటువంటి దుర్నీతి నుండి, కీడు నుండి, అపవిత్రత నుండి, నీచత్వము నుండి మనల్ని మనము వేరు చేసుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. యెషయా 1:16 దేవుడు తన ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఈ మాటలు ఇశ్రాయేలు దేశానికి వినిపింపజేశాడు. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి అని ఆయన రాశాడు. సో మనల్ని మనం పవిత్రపరచుకున్నప్పుడు, మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపవిత్రత నుండి మనల్ని తొలగింప చేసుకున్నప్పుడు మన జీవితంలో దేవుని కొరకు ఉపయోగపడేటువంటి పాత్రలంగా మనం మారతాం. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, దేవుడు పాపాన్ని ధ్వంసం చేస్తాడు. పాపము బైబిల్లో అనేక రూపాల్లో, అనేక చిత్రాల్లో మనకు కనిపిస్తుంది. ఒక చోట వాంతితో పోల్చబడింది, మరొక చోట బురదతో పోల్చబడింది, ఇంకొక చోట కల్మషముతో పోల్చబడింది, ఇంకొక చోట కుళ్ళుతో పోల్చబడింది, ఇంకొక చోట కలంకంతో పోల్చబడింది, మరొక చోట అయితే బహిష్టైనటువంటి స్త్రీ వాడి పారేసేటువంటి అపవిత్రమైనటువంటి గుడ్డతో పోల్చబడింది. సమస్త కల్మషము అని యాకోబు 1:21 పేర్కొనబడింది. పాపము ప్రతి విధమైనటువంటి మురికికి సాదృశ్యంగా మనకు కనిపిస్తోంది. మన జీవితంలో మురికిని పెట్టుకున్నప్పుడు, మనము మైల పడిపోయినటువంటి మనుషులంగా ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమ కార్యాల కొరకు, మనుషులకు మేలు చేసేటువంటి విషయాల కొరకు మనం ఉపయోగింపబడం. ఒక సువార్తికునిగా, ఉజ్జీవ ప్రసంగికునిగా సంవత్సరం అంతా కూడా నేను ప్రయాణాలు చేస్తూ ఉంటాను. చాలా సార్లు నేను ఇతరుల ఇళ్లలో భోజనాలు చేస్తూ ఉంటాను. మనందరికీ రెండు రకాల పాత్రలు ఉంటాయి. భోజనపు బల్ల మీద వాడే పాత్రలు, బాత్రూమ్ లో వాడే పాత్రలు. మనలో ఏ ఒక్కరు కూడా భోజనపు బల్ల మీద వాడే పాత్రల్ని తీసుకుపోయి బాత్రూమ్ లో వాడరు, బాత్రూమ్ లో వాడే పాత్రల్ని తీసుకుని వచ్చి భోజనపు బల్ల మీద వాడరు. వాడతారా? ఎవరు వాడరు ఆ పని, ఎవరు ఆ పని చేయరు. నేను గమనించింది ఏంటంటే చాలా సార్లు ప్రియుల గృహాల్లో భోజనం చేస్తున్నప్పుడు వారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి కొనుక్కున్నటువంటి పింగాణి పాత్రలు, క్రాకరీ, కట్లరీ చక్కగా వారి ఇంటి గూట్లో పెట్టుకుంటారు, షెల్ఫ్ లో పెట్టుకుంటారు. వాటిని మాలాంటి వారు వచ్చినప్పుడు తీసి కడిగి మాకు వడ్డిస్తారు, మరలా తీసి కడిగి దాన్ని వెనక్కి పెట్టేస్తారు. వారెంతో డబ్బు పెట్టి కొనుక్కున్నారు, కానీ పాపం వారికి కూడా దాంట్లో తినే గతి లేదు. మా వాళ్ళ కోసమే స్పెషల్ గా వాటిని ఏర్పాటు చేసి పెట్టారు. నేను ఇంతవరకు నా 19 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో ఎక్కడా ఎవ్వరూ కూడా ఒక మలినమైనటువంటి పాత్రలో నాకు భోజనం పెట్టడం చూడలేదు. మరి అలాంటప్పుడు దేవాది దేవుడు తన జీవాహారపు రొట్టెను లోకానికి పంచాల్సి వచ్చినప్పుడు ఒక మురికి పాత్రను వినియోగిస్తాడా? దేవాది దేవుడు తన జీవ జలాన్ని లోకానికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒక మురికి పాత్రను వినియోగిస్తాడా? వినియోగించడు. గాడ్ విల్ నెవర్ యూజ్ ఎ ఫిల్ది క్రిస్టియన్ ఫర్ హిస్ ఫ్యాబులస్ కాసెస్. మలినమైనటువంటి క్రైస్తవుణ్ణి మహిమ కార్యాల కొరకు దేవుడు ఎప్పుడూ వినియోగించడు. ఈనాడు మన దేశంలో చాలా మంది ఉపయోగించబడకుండా ఉండిపోవడానికి, ఘనత నిమిత్తమైనటువంటి పాత్రలుగా మారకపోవడానికి కారణం ఏంటంటే వారి బ్రతుకులో ఎక్కడో మురికి ఉంది, మాలిన్యం ఉంది. దాన్ని బట్టే వారు దేవుడి చేతుల్లో ఘనమైన సాధనాలుగా వాడబడలేకపోతున్నారు. నిష్కలంకమైన పవిత్రమైనటువంటి భక్తి గురించి బైబిల్ మనకు బోధిస్తోంది. యాకోబు 1:27 అదేంటి, రెండు విషయాలు అక్కడ రాయబడ్డాయి. మొదటి విషయాన్ని నేను ఇప్పుడు ప్రస్తావించను. రెండో విషయం ఏంటంటే లోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే అని రాశారు. లోక మాలిన్యాన్ని తన కంటకుండా కాపాడుకున్నప్పుడు నిష్కలంకమైన పవిత్రమైనటువంటి భక్తిని కనుపరిచినటువంటి వారం అవుతాం. వర్షాకాలం వచ్చినప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. నేను కొన్ని సంవత్సరాల క్రితము హైదరాబాద్ లో ఒక మీటింగ్ లో మాట్లాడడానికి ఒక వర్షాకాలము సాయంత్రము బయలుదేరాను. ఆ రోజు బాగా వర్షం పడి రోడ్లన్నీ నీళ్లు నిండిపోయాయి. నేను స్కూటర్ మీద వెళ్తున్నాను, అప్పుడు టై కట్టుకోలేదు. నా వెనక నుండి ఒక హీరో హోండా వేగంగా వచ్చి నా ముందుకు వచ్చేసి వేగంగా వెళ్ళిపోయినప్పుడు ఆ బండి వెనకాల టైర్ కి మడ్ గార్డ్ లేదు, అంటే బురద చిమ్మకుండా అడ్డుకునేటువంటి గార్డ్ లేదు. సో ఆ బురదంతా చిమ్మి నాకు ఇక్కడ నుండి ఇక్కడ దాకా పడింది, తెల్ల చొక్కా మీద ఇక్కడ నుండి ఇక్కడికి మరక పడింది. అప్పటికి నేను ఇక మీటింగ్కి వెళ్ళిపోయి వాక్యం చెప్పాలి, వెనక్కి వచ్చి ఇంటికి వెళ్ళి షర్ట్ మార్చుకునేటువంటి టైం లేదు కనుక అట్లాగే వెళ్ళిపోయాను. నేను మెసేజ్ ఇస్తున్నంతసేపు అందరు దీన్నే చూస్తున్నారు, ఇదేంటా ఇంతవరకు ఎక్కడా చూడలేదని. మధ్యలో వారికి చెప్పాను బురద పడింది అని. ఆ రోజు నేను ఒక పాఠం నేర్చుకున్నాను. ఆ పాఠం ఏంటంటే మైలకు ఎంత దూరం మనం ఉండగలిగితే అంత దూరం ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఎప్పుడైనా 2-వీలర్ మీద వర్షం పడినప్పుడు నేను బయటకు వస్తే కనీసం 15 అడుగులు నా ముందున్నటువంటి వాహనానికి వెనకాల నేను ఉంటాను, చిమ్మినా కూడా నా ముఖం మీద నా వస్త్రం మీద పడకుండా ఉండడానికి. మీరు చాలా సార్లు మట్టి రోడ్లు బురద గుంటలు ఉన్నటువంటి ప్రాంతాల్లో నడవాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారు, జోళ్లు విప్పుతారు. అంతేకాకుండా పురుషులేమో ప్యాంట్ పైకెత్తుకుంటారు, స్త్రీలు చీర పైకెత్తుకుంటారు, సల్వార్ కమీజ్ పైకెత్తుకుంటారు, నడుస్తారు. ఎందుకు, మన ఒంటికి బురద అంటకూడదు, మన ఇంటిలోనికి మనం బురద చెప్పులతో రాము, ఇంటిలోనికి బురద రాకూడదు, ఒంటికి బొంట అంటకూడదు, ఇంటికి బురద అంటకూడదు. కానీ మన మనసులో బురద ఉండొచ్చు, మన హృదయంలో బురద ఉండొచ్చు, మన శరీరంలో మన బ్రతుకంతా బురద ఉండొచ్చు. దాన్ని నీవు అంగీకరించవచ్చు, కానీ దేవుడు మాత్రం దాన్ని అంగీకరించడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు. ఆయన చేతుల్లో మీరు ఫలభరితమైనటువంటి పాత్రలుగా ఉండాలంటే ఆ యొక్క అపవిత్రత నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకోవాలి. అలా మనం ఎప్పుడైతే మనల్ని మనం దూరం చేసుకుంటామో దేవుని కార్యము మన జీవితంలో ప్రారంభమవుతోంది. కొరింథీయులకు రాసినప్పుడు 2 కొరింథీయులు 7:1 పౌలు భక్తుడు రాశాడు, మన శరీరానికి ఆత్మకు ఉన్నటువంటి సమస్త విధమైనటువంటి కల్మషము నుండి మనల్ని మనము పవిత్రునిగా చేసుకోవాలి. రెండు రకాల కల్మషాలు ఉన్నాయి. విశ్వాసులు అయిన తర్వాత, క్రైస్తవులు అయిన తర్వాత చాలా మంది చేసే పని ఏంటంటే శరీర సంబంధమైనటువంటి అపవిత్రతకు దూరంగా ఉంటారు. సాని కొంపకు వెళ్లరు, బ్రాండీ విస్కీ తాగరు, సిగరెట్ స్మోక్ చేయరు, లేకపోతే ఇంకో రకమైనటువంటి అప్రాచ్యపు పని చేయరు. కానీ ఆంతరంగికంగా వారి యొక్క హృదయంలో ఉండాల్సినటువంటి పవిత్రతను మాత్రం వారు కలిగి ఉండరు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. లూకాసువార్త 15:5 యేసుప్రభు చెప్పారు, ఇద్దరు కుమారుల గురించి మాట్లాడారు. తప్పిపోయినటువంటి కుమారుడు శరీర సంబంధమైనటువంటి పాపాలకు సాదృశ్యంగా ఉన్నాడు, శారీరకంగా అపవిత్రుడిగా చేయబడ్డాడు. కానీ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద కుమారుడు ఆత్మ సంబంధమైనటువంటి పాపిగా మనకు కనిపిస్తాడు. వీడు బహిర్గతమైనటువంటి పాపి అయితే వీడు అంతరంగంలో పాపము చేసినటువంటి వాడు. పెద్ద కుమారుడికి ఉన్నటువంటి పాపాలు ఏంటో తెలుసా, కోపం వచ్చింది, అంతేకాదు ద్వేషించాడు, అంతేకాదు గర్వించాడు, అంతేకాదు అతను తన సహోదరుని బట్టి ఈర్ష్య చెంది ఓర్వలేక తండ్రి ఇంట్లోనికి కాలు పెట్టకుండా ఉండిపోయాడు. సో మన జీవితంలో ఈ రెండు విషయాల్లో నుండి మనల్ని మనం వేరు చేసుకున్నప్పుడు మీ శరీరము, మీ ఆత్మ, మీ యొక్క అంతరంగము అంతా కూడా పవిత్రపరచబడినప్పుడు దేవుని కొరకు మీరు వాడబడేటువంటి సాధనాలుగా ఉంటారు. ఆ విషయాన్ని మనం విస్మరించడానికి వీల్లేదు. పౌలు అక్కడ ఒక మాట వాడాడు, డాగు అంటారు దాన్ని, తెలుగులో డాగు అంటారు లేకపోతే మరక అంటారు. సో మన దేహం మీద కానీ మన ఆత్మ మీద కానీ ఎక్కడా డాగులు ఉండకూడదు. మనందరం దేన్ని ఇష్టపడతాము, స్టెయిన్లెస్ స్టీల్ ని ఇష్టపడతాం. స్టెయిన్లెస్ స్టీల్ అని ఎందుకు వచ్చింది పేరు, ఆ స్టీల్ కి స్టెయిన్ ఉండదు, మరకలు డాగులు ఉండవు, అది స్వచ్ఛమైనటువంటి స్టీల్. మనకు స్పాట్లెస్ వస్త్రాలు కావాలి, వస్త్రం అది చీర అయినా సల్వార్ కమీజ్ అయినా సూట్ అయినా షర్ట్ అయినా టీషర్ట్ అయినా ఎక్కడ మురికి మాలిన్యం ఉండకుండా మనం వేసుకుంటాం. సో మన దేవుడు కూడా మన ప్రతి ఒక్కరిలో స్పాట్లెస్ స్టెయిన్లెస్ స్పిరిట్ ని కోరుకున్నాడు అనుకోండి, మురికి మైల మరకలు లేనటువంటి ఆత్మను కోరుకున్నాడు అనుకోండి, అలాంటి ఆత్మను మనం ఆయనకిచ్చి ఆరాధించేటువంటి స్థితిలో ఉన్నామా? ఆలోచించాల్సినటువంటి విషయం. చాలా మంది ఆ స్థితిలో లేరు. యేసుని గురించి హెబ్రీలో ఒక మాట రాయబడింది, 7:26 పవిత్రుడు, నిష్కలంకుడు, నిర్దోషి, అంతేకాకుండా పాపులలో చేరక తన్ను తాను ప్రత్యేకముగా ఉంచుకున్నవాడు. పాపులలో చేరక తన్ను తాను ప్రత్యేకంగా ఉంచుకున్నవాడు, పాపమునకు దూరంగా తన్ను తాను పవిత్రంగా ఉంచుకున్నటువంటి వాడు. ఆయనను వెంబడించేటువంటి మనము తప్పకుండా ఆయనలో ఉన్నటువంటి ఆ గుణ లక్షణాన్ని అలవర్చుకొని జీవించాలి. 2 కొరింథీలోనే 6:17 ఒకసారి మనం చూస్తే, యాక్చువల్ గా అంతకు ముందు ఉన్న వచనాల్లో కూడా పౌలు భక్తుడు ఒక గంభీరమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. 14 చెప్తున్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండు, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు అని రాశాడు. నేను ఇక్కడ 3 నేను మీకు చెప్తాను, ఎందుకంటే చాలా మంది యవనస్తులు కూడా ఇక్కడ ఉన్నారు కనుక ఈ 3 మనం దృష్టిలో పెట్టుకోవాలి. అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు, మనము అపవిత్రత నుండి వేరు చేయబడినప్పుడు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. 3 అవిశ్వాసులతో మనం జోడుగా ఉండకూడదు. మొట్టమొదటిది ఏంటో తెలుసా? వివాహ విషయంలో ఒక విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకోకూడదు, అది దేవుని చిత్తము కాదు. కానీ మనుషులు ఏం చేస్తారు? వారికి ఉన్నటువంటి అందాన్ని చూస్తారు, వారికి ఉన్నటువంటి విద్యార్హతను చూస్తారు, వారికి ఉన్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని చూస్తారు, వారికి ఉన్నటువంటి వీసాను చూస్తారు, విదేశాల్లో జీవించేటువంటి అవకాశాన్ని చూస్తారు, లేకపోతే మరొక విషయాన్ని చూస్తారు. చూసి దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా పోయి అవిశ్వాసితో పెళ్లి చేసుకుని వారి జీవితాన్ని నరక ప్రాయంగా మార్చేసుకుంటారు. దేవుడు దాన్ని అనుమతించడు. ఆలోచించండి, ఒకడు దేవుని బిడ్డ, మరొకడు సాతాను బిడ్డ. నేను ఎప్పుడు ఒక మాట అంటుంటాను, నీవు పోయి అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటే సాతాను నీకు మామ అవుతాడు, అప్పుడు నీ కాపురం ఎట్లా ఉంటుందో జాగ్రత్త. లాబాను అనే మామతో యాకోబు ఎంతగా వేసారిపోయాడో బైబిల్లో ఒక ఉదంతం మాకు ఆల్రెడీ రాయబడి ఉంది. ఇక సాతాను మనకు మామ అవుతే మన లైఫ్ ఎట్లా ఉంటుందో ఆలోచించండి. నీరు నూనె కలుసుకోలేవు, గోన పట్ట సిల్కు బట్ట కలిసి ఎవరు ఎప్పుడూ కుట్టలేదు. అదే ప్రకారం పరలోకానికి పోయేవాడు నరకానికి పోయేది కలిసి కాపురం పెడితే అది కాపురం కాదు, కాపురం లాగానే ఉంటుంది అది. అండ్ అలాంటి వారి రోజుల్లో చాలా మంది మా దగ్గరికి వచ్చి ప్రార్థనలు చేయించుకుంటూ, కౌన్సిలింగ్ చేయించుకుంటూ నానా తంటాలు పడుతున్నారు. సో వివాహములో అవిశ్వాసులతో మనకు పాలుండకూడదు. 2, వ్యాపారంలో కూడా అవిశ్వాసులతో మనకు పాలుండకూడదు. చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారంటే వారి ఫ్రెండ్స్ తో బిజినెస్ డీలింగ్స్ పెట్టుకుంటారు, వ్యాపార లావాదేవీల్లో వారిని పార్ట్నర్స్ గా చేర్చుకుంటారు. అది ఎప్పుడు మనం చెయ్యొద్దు. ఎందుకు చెయ్యొద్దు అంటే, నీవు దేవుని బిడ్డగా నీతి సూత్రాల ప్రకారం వ్యాపారం చేయాలనుకుంటావు, కానీ నీ స్నేహితుడు అన్యుడు కనుక లోకానుసారంగా నీచమైనటువంటి సూత్రాలతో వ్యాపారం చేయాలనుకుంటాడు, అప్పుడు మీ ఇద్దరికి పొసగదు, మీ ఇద్దరు వ్యాపారంలో మరి ముందుకు కొనసాగలేరు. అండ్ ఆ బిజినెస్ మీద దేవుడు తన ఆశీర్వాదాన్ని ఉంచడు. 3 ఏంటంటే, మన స్నేహములో కూడా ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అవిశ్వాసులతో స్నేహం చేయకూడదు అని బైబిల్ చెప్పట్లేదు, నేను చెప్పను, కానీ వారితో మనం స్నేహం చేసినప్పుడు మనము వారిని ప్రభావితం చేసేటువంటి సిచ్యువేషన్ లో ఉండాలి తప్ప వారు మనల్ని ప్రభావితం చేసేటువంటి పొజిషన్ లోనికి మనల్ని మనం ఎప్పుడు తీసుకొని రాకూడదు. ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే వీరు స్నేహం చేస్తారు, విశ్వాసి అవిశ్వాసికి సువార్త చెప్పడం కన్నా అవిశ్వాసి విశ్వాసికి సినిమా వార్తలు చెప్తే వీడు కూర్చొని వింటూ ఉంటాడు. అలాంటి పరిస్థితిలోనికి వచ్చేసారు చాలా మంది. ఆ రకంగా ఉండొద్దు. ఒక ఎగ్జాంపుల్ ఎప్పుడు నేను చెప్తుంటాను, నాకు సాక్స్ ఉన్నాయి కదా 2 నేను ఇప్పుడు ఒకదానికి స్లిప్పర్ వేసుకుంటాను, ఒకదానికి షూ వేసుకుంటాను, మీ ముందు నడిచిపోతాను, ఎట్లా కనిపిస్తాను మీకు? ఒక కాలికి స్లిప్పరు, ఒక కాలికి షూ వేసుకుంటే మీరేమనుకుంటారు? ఈయనకు నట్టు లూజ్ ఏమో అని అనుకుంటారు. మనం దేవుడి యొక్క దృష్టిలో అలాంటి పాపాలు, అలాంటి అవిశ్వాసులతో కూడినటువంటి సాంగత్యాలు పెట్టుకున్నప్పుడు అలాగే కనిపిస్తాం. ఆ రకంగా ఉండకుండా ఉండాలి అంటే ప్రతి విధమైనటువంటి అపవిత్రతకు మనల్ని మనం దూరం చేసుకోవాలి. అబ్రహాము ఊర్ అనేటువంటి ఊరు నుండి బయటకు వచ్చాడు, లోతు సొదొమ నుండి బయటకు వచ్చాడు, మోషే ఐగుప్తు నుండి బయటకు వచ్చాడు. మనం కూడా ప్రతి విధమైనటువంటి అపవిత్రత నుండి బయటకు వచ్చినప్పుడే ప్రభువు చేత ప్రతిష్ఠింపబడి ఫలించేటువంటి సాధనాలుగా, పాత్రలుగా వాడబడతాం. ఈనాడు క్రైస్తవ సంఘములో లోపించింది అటువంటి పాత్రలే. మన సంఘాల్లో మట్టి పాత్రలకు కొదువ లేదు, మన సంఘాల్లో కర్ర పాత్రలకు కొదువ లేదు, కానీ మన సంఘాల నిండా బంగారు పాత్రలు ఉండాలి, మన సంఘాల నిండా ఘనత నిమిత్తమైనటువంటి పాత్రలు ఉండాలని పరిశుద్ధాత్ముడు అల్లాడుచున్నాడు. కానీ చాలా తక్కువ మంది ఆయనకు స్పందిస్తున్నారు. ఈ సందేశము, ఈ సభ యాదృచ్ఛికంగా పెట్టబడలేదు, మీరు వినట్లేదు. ఇది దేవుని యొక్క ఉద్దేశంతో జరుగుతోంది కనుక జాగ్రత్తగా మీ జీవితంలో మీరు ఈ విషయాలను అలవర్చుకునేందుకు ప్రయత్నం చేయండి, అప్పుడు దీవించబడతారు. సామెతలు 25:4-5 వచనాల్లో వెండిలో నుండి మస్టు తీసివేసినప్పుడు పుటము వేయువాడు పాత్రను ఒక దానిని తయారు చేయును అని బైబిల్ చెప్తోంది. సో వెండిలో పనికి మాలిన దాన్ని తీసేసినప్పుడు చక్కని పాత్ర తయారవుతోంది. నీలో నాలో కూడా పనికి రాని మాలిన్యాలను తొలగించేసినప్పుడు చక్కని పాత్రలంగా మనం తయారవుతాం. విచారం ఏంటంటే సామెత 30:12 తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వాడు కలడు అని లేదు. జాగ్రత్తగా గమనించండి, ఒకడు కాదు, ఒక కుటుంబం కాదు, ఒక సంఘము కాదు, ఒక తరము అని బైబిల్ చెప్తుంది. అంటే హోల్ జనరేషన్, అనేకులు ఉన్నారు, వారి దృష్టికి వారు శుద్ధులుగా కనిపిస్తారు. నీకు నీవు మంచివాడిగా కనిపించవచ్చు, నీకు నీవు పవిత్రునిగా కనిపించవచ్చు, నీకు నీవు నీతిమంతుడిగా కనిపించవచ్చు, నీవే నీ భుజాన్ని తట్టుకొని భేష్ బలా చాలా గొప్ప వ్యక్తి అని చెప్పుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో నీ యొక్క పవిత్రత కనబడుతుందా? నీవు నీ మాలిన్యము నుండి కడుగబడ్డావా? ఆలోచించు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం సభల్లో కావచ్చు, సంఘాల్లో కావచ్చు, క్రూసేడ్స్ లో కావచ్చు, మీటింగ్స్ లో కావచ్చు, ఏం చూస్తున్నాము, ఎంతసేపు బ్లెస్సింగ్ 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 అంటారే తప్ప నీ జీవితంలో ఉన్నటువంటి అపవిత్రత నుండి నిన్ను నీవు దూరం చేసుకోవాలని చెప్పడం కానీ, పశ్చాత్తాపడాలని చెప్పడం కానీ, హృదయాన్ని చించుకొని దేవుడి ఎదుట కుమ్మరించుకోవాలని చెప్పడం కానీ చాలా మంది చేయట్లేదు. సో నీ లోపల నీవు కుళ్ళిపోతూ ఉన్నా వారు మాత్రం నీకు పైన బ్లెస్సింగులు కప్పుతూ ఉంటే ఆ బ్లెస్సింగులు ఎక్కువ రోజులు ఉండవు. ఒకే ఒక మాట నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈనాటి బోధకులు చేసే బోధ ఏంటంటే నీ ఇల్లు బాగుండా నీ ఒళ్ళు బాగుండా అంటున్నారు, కానీ నువ్వు బాగుండా అనట్లేదు. నువ్వు బాగుపడకపోతే నీ ఇల్లు నీ ఒళ్ళు రెండు మరలా గుల్లైపోతాయి. నీవెప్పుడు బాగుంటావో అప్పుడే నీ ఇల్లు నీ ఒళ్ళు రెండు బాగుంటాయి. నేను ఎప్పుడు చైనీస్ సామెతను చెప్తూ ఉంటాను, చైనీస్ వారు ఏమంటారంటే ఒకనికి ఒక రోజు రెండు రోజులు చేపల భోజనం పెట్టే కన్నా వాడికి చేపలు పట్టడం నేర్పిస్తే వాడు జీవితాంతం చేపలు తింటాడు కదా అని వారు అంటారు. మన సేవకులు కూడా ఈనాడు మనకు చేసే పెద్ద ద్రోహం ఏంటంటే మనకు దేవుడి యొక్క ఆశీర్వాదాల గురించి మనల్ని మభ్యపెట్టి మోసపుచ్చుతున్నారే, కానీ నిజంగా నీతితో మనం బ్రతికినప్పుడు మన ఎవ్రీడే లైఫ్ లో మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుని యొక్క జీవాన్ని అడుగడుగునా చూసేటువంటి సదుపాయాన్ని వారు మనకు కల్పించట్లేదు. సో నీ జీవితంలో నీవు జాగ్రత్త పడాల్సినటువంటి సమయం వచ్చింది, నీవే ఆలోచించాల్సినటువంటి గడియ వచ్చేసింది, నీవు అపవిత్రత నుండి వేరయ్యావా? తిమోతికి రాసినప్పుడు ఒక మాట రాశాడు, యవనేచ్చల నుండి పారిపొమ్ము అన్నాడు. యవనేచ్చలు, ఆయన యవనస్తుడు కనుక ఆ మాట రాశాడు. యవనేచ్చలే కాదు, అందరికీ ఉన్నటువంటి పాపపు ఇచ్చల నుండి మనం పారిపోవాలి. పారిపోవడం అంటే ఫ్యూజిటివ్ అనేటువంటి పదాన్ని పౌలు భక్తుడు వినియోగించాడు. దేశదిమ్మరి అని తెలుగులో అంటారు. 2001 సంవత్సరం సెప్టెంబర్ 11 ఒసామా బిన్ లాడెన్ అమెరికాలో ఉన్నటువంటి WTC టవర్స్ మీద దాడి చేసి వాటిని పడగొట్టాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా అమెరికా దేశము అగ్రగామి దేశమైనా కూడా ఒసామా బిన్ లాడెన్ ని పట్టుకోలేకపోతోంది. ఎందుకంటే అతడు ఒక దేశ దిమ్మరిగా ఒక ప్రాంతము నుండి ఇంకొక ప్రాంతానికి పారిపోతూ ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ అన్నారు, పాకిస్తాన్ అన్నారు, ఆ తర్వాత బలూచిస్తాన్ అన్నారు, కిర్గిస్తాన్ అన్నారు, కజక్స్థాన్ అన్నారు. ఏ స్థానంలో ఉన్నాడో ఇంకా ఎవరికి తెలియదు. ఎందుకంటే వీరు వచ్చి పట్టుకుంటారేమో అని పారిపోతూ ఉన్నాడు. పాము మన వెంట పడితే మనం ఎట్లా పారిపోతామో, ఒకడు తాళేపల్లి గూడెంలో కత్తి పట్టుకొని మిమ్మల్ని పొడవడానికి వస్తే మీరు ఎట్లా ఉరుకుతారో ఆ ప్రకారం ప్రతి విధమైనటువంటి పాపము నుండి మనం పారిపోవడం నేర్చుకుంటే తప్పకుండా మన జీవితాన్ని సుభిక్షంగా మనం ఉంచుకోగలం. పొతీఫరు భార్య అతడిని పట్టుకున్నప్పుడు అతడు తన పై వస్త్రాన్ని వదిలేసి పారిపోయాడని బైబిల్ చెప్తోంది. ఆది సంఘానికి ఈ అంత్య దినాల సంఘానికి ఉన్నటువంటి ఒక వ్యత్యాసం ఏంటంటే వారు తమ లోపల ఉన్నటువంటి పాపపు ఇచ్చలకు బలి అవ్వడం కన్నా ఎదుట ఉన్నటువంటి సింహాలకు బలి అవ్వడానికి ఇష్టపడ్డారు. కానీ ఈనాడు సౌఖ్యాన్ని ప్రేమించేటువంటి సో కాల్డ్ క్రైస్తవులు ఆ యొక్క ఇచ్చలకు బలైపోతారు, లోపల ఉన్నటువంటి పాపానికి తమ జీవితాన్ని అప్పగించుకుంటారే కానీ ప్రభు కొరకు సమర్పణతో బ్రతకరు. సో మీరు వాక్యం వింటున్నప్పుడు జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నారు అనేది ఆలోచన చేయండి. దేవుడు అనేక రకాలుగా చెప్పాడు, ఇంకా చాలా మాటలు ఉన్నాయి, వాటిలోనికి నేను వెళ్ళను. ఒక్క మాట ఇక్కడ చెప్తాను, 2 తిమోతి 2:19 ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను. నీవు క్రైస్తవుడివి అని చెప్పుకున్నట్లయితే, నీవు క్రీస్తు నామాన్ని ధరించుకున్నటువంటి వ్యక్తివైతే నీవు చేయాల్సినటువంటి నిక్కర్షిగా చేయాల్సినటువంటి పనేంటో తెలుసా? దుర్నీతి నుండి నీవు తొలగిపోవాలి. అలెగ్జాండర్ మహాచక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి దినాల్లో ఒక రోజున ఒక సైనికుడు నేరం చేసి పట్టబడ్డాడు. అతన్ని తీసుకుని వచ్చి రాజుగారి ముందు నిలబెడితే రాజు అతన్ని అడిగాడు, నువ్వు నేరం చేసావా అని అడిగినప్పుడు వాడు నేరం చేశాను అని ఒప్పుకున్నాడు. అప్పుడు అలెగ్జాండర్ వాని పేరు అడిగాడు, నీ పేరేంటి చెప్పు అంటే వాడు చాలా దీనంగా చెప్పాడంట, అలెగ్జాండర్ అని. అలెగ్జాండర్ కి చాలా ఉక్రోషం వచ్చింది. ఆయన సింహాసనం మీద నుండి లేచి వాడితో చెప్పాడంట, నీ పేరైనా మార్చుకో, నీ బ్రతుకైనా మార్చుకో అని. అలెగ్జాండర్ ఒక మామూలు రాజు, తన పేరు పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తి నేరం చేస్తే దాన్ని సహించలేకపోయాడు. ఇక రాజుల రాజు, ప్రభువుల ప్రభు అయినటువంటి మన యేసు క్రీస్తు, ఆయన పేరును మనం ధరించి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ పాపాలు చేస్తూ ఉంటే ఆయన సహిస్తాడా? ప్రియా సహోదరి సహోదరులారా, సో మొదటిగా మనము అపవిత్రత నుండి మన జీవితాన్ని వేరు చేసుకోవాలి. రెండవది ఏంటంటే, వాడు పరిశుద్ధపరచబడి అని పౌలు రాశాడు. అ సాంక్టిఫైడ్ లైఫ్ అంటే పరిశుద్ధపరచబడినటువంటి జీవితం. యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకొని ఉన్నాడు అని కీర్తన 4:3 మనకు చెప్తోంది. సో మనము యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు, భక్తి జీవితాన్ని ప్రారంభించినప్పుడు దేవుడు మన పట్ల ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో వాక్యంలో బయలుపరుస్తున్నాడు. ఆయన తన భక్తులను తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. సో నీ జీవితం యేసు ప్రభుకి ఇచ్చిన తర్వాత ఇక నీ కొరకు జీవించడానికి లేదు, నీ సమాజం కొరకు జీవించడానికి కాదు, సాతాను కొరకు జీవించడానికి కాదు, అది సంపూర్ణంగా ప్రభు కొరకు జీవించడానికే దేవుడు నీకు అనుగ్రహించాడు. పాపము నుండి నీవు వేరు చేయబడిన తరువాత నీవు దేవుని కొరకు ప్రతిష్ఠించబడాలి, లేకపోతే ప్రత్యేకించబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆ ప్రకారం మన జీవితాన్ని ప్రభువుకు మనం ఇచ్చినప్పుడు మన జీవితంలో రెండవ పనిని మనం చేసి ఘనత నిమిత్తమైనటువంటి పాత్రగా మార్చబడతాం. దేవుడు ఒక విషయాన్ని బైబిల్ అంతట్లో మనకు చూపిస్తాడు. ఆయన 7 చేసిన తర్వాత ఒక దినాన్ని ప్రత్యేకించుకున్నాడు. ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరిలో ఒక జనాంగాన్ని, ఇస్రాయేల్ ప్రజల్ని తన కొరకు స్వకీయ సాంపాద్యంగా ప్రత్యేకించుకున్నాడు. ఆయన మరి ఆ 12 ఒక గోత్రం, లేవీ గోత్రపు వారిని యాజకత్వపు సేవ కొరకు ప్రత్యేకించాడు. అంతేకాకుండా ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి మందిరాలు ఉన్నప్పటికీ, ఐగుప్తు అప్పుడు సూపర్ పవర్ నేషన్ గా ఉండేది, దాంట్లో గొప్ప గొప్ప మందిరాలు కట్టబడి ఉన్నప్పటికీ, మోషేను దేవుడు కొండ మీదకి పిలిపించుకుని కొండ మీద పరలోకములో దేవుడు చేసినటువంటి బ్లూ ప్రింట్ ని మోషేకు చూపించి దాని ప్రకారం ప్రత్యక్షపు గుడారమును మోషే చేత కట్టింపచేసి దాన్ని కూడా ప్రత్యేకించి పక్కన పెట్టుకున్నాడు. ఆయనను ఆ ప్రకారము మరి ప్రతి విషయంలో మనం చూస్తే దేవుడు తన కొరకు అన్నిటినీ ప్రత్యేకించుకున్నట్లు మనం చూస్తాం. మిగతా వారందరూ ఒక రకంగా బలులు అర్పిస్తూ ఉంటే దేవుడు తన ప్రజలకు ప్రత్యేకమైనటువంటి రీతిలో బలులు అర్పించాలి అని చెప్పాడు. దాన్ని కూడా మనం గమనిస్తాం. సో దేవుడు కోరుకుంటుందేంటి, తన ప్రజలు, హిస్ పీపుల్ షుడ్ బి డిఫరెంట్ సో దట్ దే కెన్ మేక్ అ డిఫరెన్స్. మనము ఇతరులలో వ్యత్యాసాన్ని కలిగించాలి అంటే మొదట మనము వ్యత్యాసము కలిగినటువంటి మనుషులంగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశంగా మనకు బైబిల్లో కనిపిస్తోంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 ప్రభు యొక్క సంకల్పం ఏంటో మనం చూస్తాం. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని వాక్యంలో రాశాడు. సో మనము దేవుని ఎదుట ఎలా కనిపించాలి? పరిశుద్ధులముగా నిర్దోషులముగా కనిపించాలి. యేసుప్రభు ఒక మాట చెప్పారు, ఎక్కడ 2 or 3 నా నామమున కూడుకొని ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ప్రభు ఎదుట మీరున్నారు. మరి ఇప్పుడు మీరు యాజ్ ఇట్ ఈస్ ప్రభు ముందుకు వచ్చారు కదా, మీ జీవితము ప్రభు ముందు నిర్దోషంగా ఉందా? మీ జీవితము ప్రభు ముందు పరిశుద్ధంగా ఉందా? ఒకసారి ఆలోచించండి. చాలా సార్లు మనము ఏమరపాటుతో, సిద్ధపాటు లేకుండా, అజాగ్రత్తతో దేవుడి సన్నిధికి వస్తూ పోతూ ఉంటాం. మనము దేవుడి సన్నిధికి రావాలన్నా, సంఘానికి రావాలన్నా, సభకు రావాలన్నా సరైనటువంటి రీతిలో సిద్ధపడి రావడం నేర్చుకుంటే చాలా గొప్పగా దీవించబడతాం. రాబర్ట్ మర్రే మక్షీన్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఒక మాట అనేవాడు, పరిశుద్ధమైనటువంటి వ్యక్తి దేవుని చేతుల్లో బలమైనటువంటి ఆయుధముగా మారతాడు అని. నీ జీవితము బలమైనటువంటి ప్రభావాన్ని తరం మీద చూపించాలి అంటే నీవు పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా మారాలి. దేవుని కొరకు నిన్ను నీవు ప్రత్యేకించుకోవాలి. చాలా మందికి లోకముతో తెగదెంపులు చేసుకోవడం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, దాని నుండి విడుదల పొందడం చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. ఒకే ఒక రహస్యం ఉంది, ఆ రహస్యం ఏంటో తెలుసా? మీరు యేసుక్రీస్తు ప్రభువును హత్తుకున్నప్పుడు ఆటోమేటిక్ గా లోకాన్ని విసర్జిస్తారు. మీరు లోకాన్ని హత్తుకున్నప్పుడు యేసును మీరు వెంబడించలేరు. సో యేసు వైపు తిరగండి, యేసుకు మీ జీవితాన్ని ప్రత్యేకించి ఇది ఆయన కొరకే వాడబడాలి అనే ఆశతో మీరు జీవిస్తే తప్పకుండా దేవుడు ఆ పని చేస్తాడు. బైబిల్ ఒక మాట చెప్తోంది, 3 వెండికి మూస తగినది, బంగారుకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే అని దేవుని వాక్యం అంటోంది. అంటే మన హృదయంలో ఉన్నటువంటి అపవిత్రతను, మన హృదయంలో ఉన్నటువంటి పనికిమాలిన వాటన్నిటినీ తొలగించుటకు శక్తివంతుడు దేవుడు మాత్రమే. సో నీవు దేవునికి ఎంత సమీపంగా ఉంటావో, ఎంతగా నిన్ను నీవు ఆయన కొరకు ప్రత్యేకించుకుంటావో అంత ఎక్కువగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. కొరింథీయులకు రాసినప్పుడు, ఎఫెసీయులకు రాసినప్పుడు, గలతీయులకు రాసినప్పుడు, ప్రతి సంఘానికి రాసినప్పుడు దేవుని వాక్యంలో ఒక విషయాన్ని మనం చూస్తాం. కొరింథులో ఉన్న పరిశుద్ధులకు, గలతీయులో ఉన్న పరిశుద్ధులకు, ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు అని బైబిల్ మాట్లాడుతోంది. దానికి కారణం ఏంటో తెలుసా? వారు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడుగబడ్డారు కనుక వారు పరిశుద్ధ పరచబడ్డారు. అయితే ఒక విషయాన్ని ఇక్కడ మనందరం గమనించాలి. విఆర్ ఆల్ శాంక్టిఫైడ్ ఇన్ పొజిషన్ బట్ వీ షుడ్ బికమ్ శాంక్టిఫైడ్ ఇన్ ప్రాక్టీస్. మనము క్రీస్తులో స్థానపరంగా పరిశుద్ధులమయ్యాం, కానీ అనుదినం ఆచరణ బద్ధంగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాల్సినటువంటి బాధ్యత దేవుడు మన భుజ స్కంధాల మీద పెట్టాడు. అయితే విచారం ఏంటంటే చాలా మందికి పరిశుద్ధులు అనే బిరుదు ఉంటుంది, కానీ బతుకంతా పాడుబుద్ధులతోనే బ్రతుకుతూ ఉంటారు. ఎస్ ఆర్ నో? హలో, వింటున్నారా? ఒక మాట అంటుంటాను ఎప్పుడు, నల్ల బైబులు తెల్ల పేజీలు, తెల్ల బట్టలు నల్ల బతుకులు అని. మీకు దిగినట్లేదు ఇంకా? నల్ల బైబులు లోపలంతా తెల్ల పేజీలు, మనమేమో తెల్ల బట్టలు వేసుకుంటాం లోపలంతా నల్ల బతుకులు బతుకుతూ ఉంటాం. దీన్ని పట్టి తిరుగుతూ ఉంటాం, అయినా కూడా అలాంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. అర్థం చేసుకోలేదు మనం. పరిశుద్ధత అనేది ప్రతి విశ్వాసి యొక్క కోరికగా ఉండాలి, ప్రతి విశ్వాసి యొక్క కర్తవ్యంగా మారాలి. అప్పుడు మనం దేవుని కొరకు నిజంగా పరిశుద్ధపరచబడినటువంటి జీవితాన్ని జీవిస్తాం. నేను ఎప్పుడు ఒక అబ్బాయి యొక్క మాట చేత లేక ప్రార్థన చేత సవాలు చేయబడుతూ ఉంటాను. 15 సంవత్సరాల ఫిలిప్ హోవర్డ్ అనేటువంటి అబ్బాయి ఈ ప్రార్థన చేసేవాడంట, గాడ్ మేక్ మీ ప్యూర్ ఇన్ మనీ, మోరల్స్ అండ్ మోటివ్స్ అని. దేవా, ధనం విషయంలో, ఉద్దేశాల విషయంలో, అంతేకాకుండా మరి నీతి విషయంలో నన్ను పవిత్రునిగా చేయుము అని 15 సంవత్సరాల బాలుడు ప్రార్థన చేసేవాడు. మీరు ఆ ప్రకారం ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నారా? మీకు కావలసిన వాటిని దేవుడి దగ్గర మీరు ఎప్పుడూ అడుగుతూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు, మంచిదే. కానీ నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, ప్రత్యేకంగా నేను నా జీవితాన్ని నీ కొరకు జీవించుటకు నాకు సహాయం చేయి ప్రభువా అని మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నారా? మనకు పరిశుద్ధత యొక్క పైవేషం ఉంది, కానీ పరిశుద్ధతకు రావాల్సినటువంటి ఫలము లేదు. వివరణిస్తాను ఒక మాటలో. పరిశుద్ధత యొక్క పైవేషం అంటే మనం పరిశుద్ధత అనగానే నెత్తికి చక్కగా నూనె రాసుకొని దాన్ని తలను అలా దూకోవాలి అని అనుకుంటాం, లేకపోతే తెల్ల బట్టలు వేసుకుంటే పరిశుద్ధంగా ఉంటామని అనుకుంటాం, లేకపోతే బైబిల్ ఫోటో దిగినప్పుడల్లా ఊరికే ఫోటో దిగం, బైబిల్ని సంఖలో పెట్టుకుని ఫోటోకి పోజ్ ఇచ్చి మరీ ఫోటో దిగితే పరిశుద్ధత అనుకుంటాం, లేకపోతే స్తోత్రం స్తోత్రం అంటూ లేక పాట పాడుతూ ఉంటే పరిశుద్ధత అని అనుకుంటాం, లేక కరపత్రిక ఇస్తూ ఉంటే పరిశుద్ధత అని అనుకుంటాం, లేకపోతే మనము చర్చికి వచ్చినప్పుడు బయట చెప్పులు వదిలేసి లోపలికి వస్తే పరిశుద్ధత అనుకుంటాం, చర్చిలో కూర్చున్నంతసేపు ముఖం మార్చుకొని నవ్వకుండా సీరియస్ అట్లా కూర్చుంటే హోలీనెస్ అని అనుకుంటాం. ఇవన్నీ ఎక్స్టర్నల్ థింగ్స్, ఇవేవి కూడా దేవుడు పెద్దగా పట్టించుకోడు. దేవుడు పట్టించుకునేది ఏంటో తెలుసా? నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని. సో మనకు ఫామ్ ఉంది, ఫామ్ ఆఫ్ హోలీనెస్ ఉంది, అది కాదు దేవుడికి కావాల్సింది. ఫ్రూట్ ఆఫ్ హోలీనెస్ కావాలి, అంటే పరిశుద్ధత యొక్క ఫలము కావాలి. నా మీరు లోపల నుండి ఆ పరిశుద్ధత యొక్క ఫలాన్ని ఇస్తూ పైన ఇవన్నీ చేస్తే నాకేమీ అభ్యంతరం లేదు, చక్కగా ముఖమంతా జిడ్డు కొట్టేటట్టు ఆముదం తలకు రాసుకోండి, నేను దేవుడికి స్తోత్రం అంటాను, తెల్లటి ఖద్దరు బట్టలు వేసుకోండి, దేవుడికి స్తోత్రం అంటాను, 24 గంటలు నోట్లో స్తోత్రం స్తోత్రం అనండి, కనీసం అప్పుడు బూతులైనా బాటకు రావు, దేవుడికి స్తోత్రం అంటాను. కానీ లోపల ఈ పరిశుద్ధతకు సంబంధించినటువంటి ఫలము లేకుండా పైవేషం వేసుకుంటే మాత్రం మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్న వారవుతారు. అలా ఎప్పుడు ఉండద్దు. ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉండేవారు. ఇద్దరు దుర్మార్గులే, ఇద్దరు పరమ చండాలులే. తమ్ముడు చచ్చిపోయాడు. చచ్చిపోగానే ఊరంతా అనుకుందంట, అమ్మయ్య ఒకడు చచ్చాడు, పీడ విరిగింది, ఇంకొకడు ఎప్పుడు చస్తాడు అని. ఆ ఊర్లో ఒకే ఒక చర్చ్ ఉండేది, పాస్టర్ గారు ఉంటారు. సో ఈయన ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. అన్న వచ్చేసి పాస్టర్తో చెప్తున్నాడు, రేపు మా తమ్ముడి భూస్థాపన కార్యక్రమం ఉంది, మీరు వచ్చి చెయ్యాలి, అయితే నాది ఒక మనవి, ఊర్లో చాలా మంది వస్తారు, పక్కూళ్ళోళ్ళు కూడా వస్తారు, అందరూ వచ్చి చూస్తారు, మీరు వారందరి ముందు నా తమ్ముడు పరిశుద్ధుడు అని ప్రకటించాలి అని చెప్పారంట. చెప్పినప్పుడు పాస్టర్ అన్నాడంట, అవ్వా నా చేత అబద్ధం ఆడిస్తావా, నీ తమ్ముడు ఎట్లాంటోడో ఊరంతా కూడై కూస్తుంటే వాడిని పరిశుద్ధుడు నేను ఎట్లా అంటాను, సస్తే చెప్పనన్నాడంట. అప్పుడు ఈయన అన్నాడంట, పాస్టర్ గారు మీ సంఘంలో పైకప్పు కారుతుంది, ఈ ఒక్క పని చేసి పెట్టండి, 50,000 రూపాయలు ఇస్తాను, కప్పు మార్చేసుకోవచ్చు, కొంత మీరు కూడా మిగిల్చుకోవచ్చు అని చెప్పినప్పుడు పాస్టర్ ఆలోచనలో పడిపోయారు. చూడండి, సేవకులను కూడా ఎట్లా మరి మనుషులు ఇరకాటంలో పెట్టేస్తారు. ఎందుకంటే ఎవడు సచ్చినా సరే సేవ కూడా చేంజ్ చేయాలి. ఏం చెప్పాలి? నీతిమంతుడు చచ్చాడు పరలోకానికి పోయాడు. వాడు నరకానికి పోయిన సేవకుడు జనాల ముందు మాత్రం నీతిమంతుడు చచ్చాడు పరలోకానికి పోయాడు అనే చెప్పాలా? ఉన్నది ఉన్నట్టు చెప్పలేరు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ యథార్థమైనటువంటి సేవకులు మాత్రం ఉన్నది ఉన్నట్టే చెప్తారు. ఈయన సాయంత్రం వరకు టైం అడిగాడు, సాయంత్రం చెప్తానన్నాడు. సాయంత్రం అన్న కబురు పంపిస్తే సరే వస్తాను, నువ్వు చెప్పింది చేస్తాను, 50,000 సిద్ధం చేయమని చెప్పాడంట. మరుసటి రోజున ఇక కార్యక్రమం ప్రారంభమైనప్పుడు జనాలు విస్తృతంగా వచ్చి నిలబడ్డారు. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చెప్తారా అని ఆ శవపేటికలో ఆ మనిషి ఉన్నప్పుడు ఇక పాస్టర్ గారు ప్రార్థన చేశారు, బైబిల్ వచనం కొంత చెప్పారు. ఇక చివరిలో చెప్పారు, మీ ఎదుట పడుకున్నటువంటి ఈ వ్యక్తి, ఈ చచ్చిపోయినటువంటి వ్యక్తి దుర్మార్గుడు, నీచుడు, చండాలుడు, పరమ మూర్ఖుడు, ఘోరమైనటువంటి వాడు, అన్ని రకాల తిట్లు తిట్టిన తర్వాత, మనస్ఫూర్తిగా తిట్టిన తర్వాత చెప్పాడంట, అయితే వీడి అన్న కన్నా పరిశుద్ధుడు, వాడికన్నా ఈడే నయం అన్నాడంట. సో ఏం చేశాడు? ఒకే దెబ్బతో రెండు పిటల్ని కొట్టేశాడు. వాడు అన్న కోరికను తీర్చాడు, వీడు పరిశుద్ధుడు అని చెప్పి, అండ్ 50,000 రూపాయలు కూడా తీసేసుకున్నాడు. అలాంటివి మనకు అక్కర్లేదు. మనిషి నిన్ను గొప్ప విశ్వాసి అనుకున్నా, గొప్ప వ్యక్తి అనుకున్నా, గొప్ప భక్తుడు అనుకున్నా, పరిశుద్ధుడు అనుకున్నా, అనుకోకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. ఫస్ట్ అలాంటి జీవితం మనకుందా? అలాంటి నడవడి మనకుందా? అలాంటి సాక్ష్యం దేవుడి దృష్టిలో మనకుందా అన్నది మనం చూసుకుంటే మిగతావన్నీ దేవుడే మనకు తెచ్చి పెడతాడు. ఈ రోజుల్లో చాలా మంది దేవుడి చేతుల్లో వాడబడకపోవడానికి కారణం ఏంటంటే ఆంతరంగికంగా వారికి పరిశుద్ధత లేకపోవడమే. ప్రధాన యాజకుని ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువారు యోహాను 17:19 ఒక మాట చెప్పారు, నేను వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను అన్నారు. అంటే వారి కొరకు నన్ను నేను ప్రత్యేకించుకొనుచున్నాను. దేని కొరకు? పాపులమైనటువంటి మనందరి కొరకు, మన విమోచన క్రయధనముగా ఆయన తన ప్రాణమునివ్వడానికి, దేవుని యొక్క సంకల్పాన్ని పూర్తి చేయడానికి తన జీవితాన్ని ప్రత్యేకించి ప్రతిష్ఠ చేసుకున్నాడు. సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవడానికి యేసు ఆ పని చేశాడు. కనుకనే సర్వలోకానికి విమోచనను తీసుకుని వచ్చాడు, మనందరినీ ధన్యతలోనికి నడిపించాడు. మరి నీవు కూడా నీ జీవితాన్ని ఆ ప్రకారం ప్రభువుకు ప్రత్యేకించి పెట్టుకుంటే, దాన్ని ఎవ్వరూ వినియోగించకుండా దేవుడే వినియోగించేటువంటి స్థితిలోనికి తీసుకుని రాగలిగితే, అప్పుడు ఎంతమంది నీ చేత దీవించబడతారు? నీ కుటుంబం ఎంత గొప్పగా దీవించబడుతుంది? సంఘం ఎంత గొప్పగా దీవించబడుతుంది? సమాజం ఎంత గొప్పగా దీవించబడుతుంది? నీవు చదువుకునేటువంటి కాలేజ్ ఎంత గొప్పగా దీవించబడుతుంది? నీవు పనిచేసేటువంటి ఆఫీస్ ఎంత గొప్పగా దీవించబడుతుంది? నీవు నివసిస్తున్నటువంటి దేశం ఎంత గొప్పగా దీవించబడుతుంది? నీవు అంచనా వేయలేవు. అలాంటి స్థితిలో మనం ఉన్నామా? ఎఫెసీ 5 ఒక మాట రాయబడింది, మొదటి వచనంలో, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. చాలా మందికి పరిశుద్ధత అంటే అర్థం కాదు. అలాంటి వారికి నేను మరి కొంచెం కాంప్లికేటెడ్ థియాలజీ బోధించను, కానీ సింపుల్ గా ఈ మాట చెప్తాను. అదేంటంటే దేవుని పోలి నడుచుకొనుడి. కాపీ గాడ్ అని ఒక ఇంగ్లీష్ బైబిల్ చెప్తోంది, ఇంకొక ఇంగ్లీష్ బైబిల్లో ఇమిటేట్ గాడ్ అంటే దేవుణ్ణి అనుకరించుట, లేకపోతే దేవుణ్ణి కాపీ కొట్టుట. మనందరం కాపీ కొడతాం. మీకు ఈ విషయం తెలుసా? మనం అనుకుంటాం కేవలం విద్యార్థులే కాపీ కొడతారని. కాదు, ప్రతి మనిషి ఒక కాపీ క్యాటే. ప్రతి మనిషి ఒక కాపీ క్యాటే. ఏం కాపీ కొడతాము? మనము ఎవరినైనా ఇష్టపడ్డాం అనుకోండి, వారి హెయిర్ స్టైల్ ఎట్లా ఉంటే మన హెయిర్ స్టైల్ అట్లా మార్చుకుంటాం, కాపీ కొడతాం. ఎవరైనా వస్త్రధారణ బాగా వేసుకున్నారనుకోండి, దానికి మనకు నచ్చిందనుకోండి, వారి డ్రెస్ స్టైల్ మనం కాపీ కొడతాం. నడక బాగుందనుకోండి, దాన్ని మనం కాపీ కొడతాం. మాట్లాడే విధానం బాగుందనుకోండి, దాన్ని కాపీ కొడతాం. పక్కింటికి పక్కింటాం వచ్చి చూస్తుంది, సోఫా ఇక్కడ సర్దింది, అది అక్కడ పెట్టింది, ఇది ఇక్కడ పెట్టింది, ఇంటికి పోయి ఈమె కూడా అట్లాగే కాపీ కొట్టేస్తుంది. మనందరం కాపీ క్యాట్లమే. ఆమె ఇంత పోగు పెడితే ఇంపోయి ఇంత పోగు పెడుతుంది, ఆమె ఆ వస్త్రం కొంటే ఇంపోయి కొంటుంది. ఎందుకంటే మనందరిలో ఉన్నటువంటి నైజము ఇతరులను కాపీ కొట్టడం. అండ్ చిన్నపిల్లలు ముఖ్యంగా తమ తల్లిదండ్రులను కాపీ కొడతారు. నాకు ఇద్దరు పాపలు ఉన్నారు, వారిద్దరు కూడా చిన్నతనంలో నేను బైబిల్ చదువుతుంటే వాళ్ళు కూడా ఉల్టా పట్టుకొని బైబిల్ చదివేవారు. నేను బ్యాగ్ తీసుకొని మీటింగ్కి పోతుంటే వాళ్ళు కూడా బ్యాగ్ పట్టుకుని వచ్చేవారు. నేను చర్చిలో మెసేజ్ ఇట్లా బోధిస్తే నా చిన్న పాప ఇంటికి వచ్చి దువ్వెన చేతిలో పట్టుకొని అని ఇంట్లో బెడ్ మీద తిరిగేది. ఎందుకు? పప్పాను కాపీ కొట్టింది. చర్చిలో పప్ప ఇట్లా ప్రీచ్ చేస్తున్నాడు కనుక ఇంటికి వచ్చి ఆ పాప అట్లా చేస్తోంది. అండ్ మనం ముఖ్యంగా యవనస్తులు ఏం చేస్తారంటే వారికి నచ్చినటువంటి హీరోలను, వారికి నచ్చినటువంటి హీరోయిన్లను కాపీ కొట్టడం మొదలు పెడతారు. కొన్ని సంవత్సరాల క్రితం మహేందర్ సింగ్ ధోని ఏం చేశాడు? జుట్టును పొడవుగా పెంచుకున్నాడు. అప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ధోని ఫ్యాన్లందరూ ఏం చేశారు? జుట్టును ఇంత పెద్దగా పెంచేసుకునేసరికి చాలా మంగళ దుకాణాలు మూసుకుపోయాయి. ఎందుకంటే కట్ చేసుకోవడానికి రావట్లేదు. ఆ తర్వాత ధోని తర్వాత గజనీ కట్ వచ్చింది. ఆమిర్ ఖాన్ గజనీ సినిమాలో డిప్ప కట్ కొట్టాడు, అంటే బోడి గుండు చేసి ఒక లైన్ పెట్టి కట్ కొట్టాడు. మిగతా అందరూ కూడా జుట్టు కత్తిరించేసరికి చాలా కొత్త మంగళ షాపులు వచ్చాయి. అంతమంది ఉన్నారు లైన్లో నిలబడి. సో ఇప్పుడు అందరూ డిప్ప కట్టుకొట్టారు. ఒకప్పుడు సాతాను మనుషులకు చెవులో పువ్వులు పెట్టేవాడు, కానీ ఇప్పుడు చాలా మందికి పురుషులకు కూడా సాతాను చెవులకు పోగులు పెడుతున్నాడు. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో కొత్త స్టైల్ వచ్చింది కదా, పోగులు ఎక్కడ మనకు తెలిసింది ఇక్కడ పెట్టుకోవడమే పాపం పాత వాళ్ళకి. కానీ ఇప్పుడు పోగులు ఎక్కడ పెడుతున్నారు, ఇక్కడ పెడతారు. కనుబొమ్మకు పోగు పెడతారు, పెదవుకి పోగు పెడతారు, బుగ్గకు పోగు పెడతారు, గుండెకు పోగు పెడతారు, బొడ్డుకు పోగు పెడతారు. సో ఈ స్టైల్ వచ్చేసింది. ఒకప్పుడు 50 ఏళ్ల క్రితం మన ఊర్లలో పెద్దోళ్ళు పచ్చబొట్టు కొట్టుకుంటే ఛీ ఎందుకే పచ్చబొట్టు కొట్టుకున్నాం అంటారు. కానీ ఈ రోజున మన యవనస్తులు చూడండి, టాటూ వచ్చేసింది కదా పచ్చబొట్టు, 10 రూపాయలకు ఒక టాటూ, 25 రూపాయలకు ఒక టాటూ. జాన్ అబ్రహాం ఇక్కడ ఒక టాటూ కొట్టాడు కనుక వాడిని చూసి ఈడు కాపీ కొట్టి ఈడు ఒక టాటూ కొడతాడు. అమెరికా దేశంలో మొన్నటిదాకా పేరుగాంచినటువంటి ఒక సేవకుడు పెద్ద పాపంలో పడి పతనం అయిపోయాడు. ఆయనకు మెడ నుండి బాడీ అంతా టాటూవే, కనిపించే దగ్గర అంతా టాటూవే, ఇంకా నెత్తికి మొఖానికి ఒక్కటి లేదు, అంతే. అంత టాటూలు కొట్టుకున్నాడు. కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి స్టైల్లను కాపీ కొడుతున్నారు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇలా చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు. మనము అనేక రకాలైనటువంటి వ్యర్థమైన వాటిని మనం కాపీ కొడుతున్నాం, కానీ అసలైనటువంటి అర్థవంతమైనటువంటిది మనం కాపీ కొట్టట్లేదు. వీ షుడ్ ఆల్ కాపీ క్రైస్ట్, యేసు క్రీస్తును మనం కాపీ కొట్టాలి. ఆయన సువార్తల్లో ఎలా నడవడి, ఆయన నడవడి, ఆయన జీవితం, ఆయన యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయో వాటిని మనం నేర్చుకుని జీవించడం మొదలు పెడితే ఆటోమేటికలీ మన జీవితాన్ని పరిశుద్ధత వైపునకు మనం నడిపించుకునేటువంటి వారం అవుతాం. రాబర్ట్ మర్రే మక్షీనే ఒక బాట అంటుంటాడు, యేసు క్రీస్తు వంక ఒక్కసారి చూస్తే రక్షింపబడతావు, ఆ క్రీస్తు వంక తదేకంగా చూస్తూ ఉంటే రూపాంతరపరచబడతావు. సో నీవెక్కడ చూస్తున్నావో ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో. మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎలా మారాలని దేవుడు కోరుతున్నాడు, అలా మారినప్పుడే మన జీవితాలకు అర్థం ఉంది. ఒక భక్తుడు రాశాడు పరిశుద్ధత గురించి, దేవుడు దాని గురించి తలంచాడు, యేసు దాన్ని మన కొరకు కొన్నాడు, వాక్యం దాన్ని మనకు నేర్పుతోంది, నా ఆత్మ దాన్ని ఆశిస్తోంది, విశ్వాసం దాన్ని తెచ్చిపెట్టింది, పరిశుద్ధాత్ముడు దాన్ని నాకు ఆపాదించాడు, సాతాను దాన్ని నా దగ్గర నుండి దొంగిలించడానికి పోరాడుతున్నాడు, అయినా కూడా నేను దాన్ని కలిగి ఉన్నాను, ఐ హావ్ గాట్ ఇట్ అని ఆయన అంటాడు. సో మీ గుండె మీద మీరు చేయి పెట్టుకుని చెప్పండి, మీలో పరిశుద్ధత ఉందా, మీ జీవితాన్ని ప్రభు కొరకు మీరు ప్రత్యేకించుకున్నారా లేరా. ఎందుకు మనం పరిశుద్ధంగా ఉండాలి, ఎందుకంటే దేవుడే చెప్పాడు నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పురుగుకు పురుగు పుడుతుంది, పులికి పులి పుడుతుంది, పాముకు పాము పుడుతుంది, దేవునికి దేవుని పోలినటువంటి బిడ్డలు పుడతారు. ఆయన పరిశుద్ధుడుగా మనం అపవిత్రులంగా ఉండటం అది దేవుని చిత్తం కాదు, అది ఎప్పుడు కూడా సమంజసం కాదు. మూడో విషయంలోనికి వస్తున్నాను. యజమానుడు వాడు కొనుటకు అర్హమైన అని పౌలు భక్తుడు రాశాడు. ఆ సరెండర్డ్ లైఫ్ అంటే సంపూర్ణంగా సమర్పించబడినటువంటి జీవితం. విలియం బూత్ అనేటువంటి ఒక భక్తుడు సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి గొప్ప ప్రపంచ పేరుగాంచినటువంటి పరిచర్యను ప్రారంభించాడు. ఆయన జీవితం అంతా కూడా ఒకే ఒక ప్రార్థన చేసేవాడు. ఏంటా ప్రార్థన, దేవా నా సమస్తము, మరి నేనేమై ఉన్నాను అది అంతా నీకు నేను సమర్పించుకుంటున్నాను, నన్ను పూర్తిగా తీసుకో, నీ చిత్త ప్రకారం నన్ను వాడుకో అని ప్రార్థన చేసేవాడు. దేవుడు ఆ ప్రకారం అతన్ని పూర్తిగా తీసుకుని అతన్ని తన చిత్తానుసారంగా వాడుకోవడం మొదలుపెట్టాడు. మనం కూడా ప్రార్థన చేస్తుంటాం, పాట పాడుతుంటాం, ఆల్ టు జీసస్ ఐ సరెండర్, ఆల్ టు థీ ఐ ఫ్రీలీ గివ్. తెలుగులో ఉంది కదా, నా సమస్తము నా సమస్తము నా సురక్షకా నికితు నా సమస్తము. 5% కూడా ఇచ్చుండడు, కానీ పాట పాడడానికి మాత్రం నా సమస్తము. అందుకనే ఒక బ్రాహ్మణుడు నాతో అనేవాడు, క్రైస్తవులతో అబద్ధాలు చెప్పించాలంటే పాటలు పాడించాలంట. మీరు యథార్థంగా మిమ్మల్ని మీరు సమర్పించుకుని పాట పాడితే దేవుడు కూడా సంతోషిస్తాడు. పరలోకమందున్నటువంటి దూతలు, మీ వంక చూస్తున్నటువంటి వారు కూడా దేవునికి ఇంకా గొప్ప గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటారు. కానీ మనలో సమర్పణ లేకుండా మనం అలా పాడుతూ ఉంటే దాని ద్వారా మనకు వచ్చేటువంటిది ఏమీ లేదు. ఇంతకీ సరెండర్ అంటే ఏంటి, సమర్పణ అంటే ఏంటి, మనలను మనము పక్కన పెట్టుకోవడం, మన ప్రణాళికలను, మన పథకాలను, మన కోరికలను, మన ఇచ్ఛలను, మన ఆశలను, మన ఆశయాలను, మన ప్రాధాన్యతలను, మనకున్నటువంటి సమస్తాన్ని పక్కన పెట్టుకోవడము, దేవుణ్ణి మన హృదయంలో మన జీవితంలో ప్రతిష్ఠించుకొని ఆయన యొక్క చిత్తమునకు మనం పెద్దపీట వేసి సమస్తమును ఆయన ఇష్టానుసారంగా మనం జరిగించటం. అందుకనే పౌలు భక్తుడు గలతీ సంఘానికి రాసినప్పుడు 2:20 ఈ మాటలు అంటున్నాడు. ఏమంటున్నాడు, ఇక నేను కాను జీవించున్నది, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు అని అన్నాడు. దానికన్నా ముందు ఇంకొక మాట అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నేను కాదు జీవించున్నది, ఇక నేను కాదు ఆలోచించున్నది, ఇక నేను కాదు కోరుకునేది, ఇక నేను కాదు ప్రణాళిక వేసేది, ఇక నేను కాదు పనిచేసేది, నా యందు క్రీస్తే, అంతా కూడా క్రీస్తు. నేను క్రీస్తు ఏకమైపోయినప్పుడు క్రీస్తు నా ద్వారా తన జీవితాన్ని జీవిస్తాడు, క్రీస్తు నా ద్వారా తన కోరికలు నెరవేర్చుకుంటాడు, క్రీస్తు నా ద్వారా తన పథకాలను లోకములో ఆశీర్వాదం కొరకు వినియోగించుకుంటాడు. అలాంటి జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ ప్రకారమైనటువంటి జీవితం కొరకు ప్రభు మనల్ని పిలిచాడు, సంపూర్ణంగా సమర్పించుకొని ఆయనలో మనం లీనమైపోవడం. కానీ మనం ఆయనలో లీనమవ్వనంత వరకు మనకు ఆయనకు మధ్యలో ఘర్షణ జరుగుతూనే ఉంటుంది, మనకు మన ప్రభువుకు మధ్యలో పోరాటం జరుగుతూనే ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే మనకు సాతానుకు పెద్ద పోరాటం జరుగుతుంది అని. అది యథార్థమే, బైబిల్లో అది మనకు రాయబడింది. కానీ ఒక సత్యాన్ని మనం గ్రహిద్దాం, అన్నిటికన్నా ఘోరమైనటువంటి పోరాటం దేంతో జరుగుతుందో తెలుసా? నీ చిత్తానికి దేవుని చిత్తానికి మధ్యలో, నీ చిత్తానికి దేవుని చిత్తానికి మధ్యలో జరిగేంత ఘోరమైనటువంటి యుద్ధము మరెక్కడా జరగదు. నీవు ఉన్నంత వరకు నేను ఉన్నవాడను అను ఆయనకు నీ హృదయములో నీ జీవితంలో అధికారాన్ని ఇవ్వవు. నీవు సిలువ వేయబడినప్పుడు, నీవు చచ్చిపోయినప్పుడే ఆయనకు నీ జీవితంలో సర్వ హక్కులు విధి అనుగ్రహించబడతాయి, లేకపోతే ఇవ్వబడతాయి. మనము ఈ పొజిషన్లోనికి రాకుండా వారం వారం చర్చకొచ్చి వారం వారం పాటలు పాడి వారం వారం బోధ విని వారం వారం కానుకలేసి వారం వారం దేవుడికి స్తోత్రం అని చెప్పుకుంటూ పోతున్నామే కానీ, వస్తూ పోతున్నామే కానీ వచ్చిన వాళ్ళం ఆయనకే అంకితం అయిపోవట్లేదు. ఇదే మన ప్రాబ్లం. ఒక్కసారి ప్రభు దగ్గరికి వస్తే, ఇనుము అయస్కాంతం దగ్గరికి వస్తే ఏమవుతుంది? అతుక్కుపోతుంది. లైట్ పురుగు లైట్ దగ్గరికి వస్తే ఏమవుతాయి? అతుక్కుపోతాయి. ఆ ప్రకారం క్రీస్తు దగ్గరికి వచ్చినాడు అతుక్కుపోవాలి. కానీ వస్తూ పోవడం మనకు అలవాటు అయిపోయింది కదా. ఆ వస్తూ పోవడంతో మనం ఆయనకు అంతా అప్పగించకుండా వస్తూ పోతూనే ఉంటాం. బహుశా మీలో చాలా మంది ఈ మీటింగ్ కూడా అలాగే వచ్చి, మేము ఎక్కడి దాకా రావాలో మాకు తెలుసు, అక్కడి దాకే వస్తాం వెళ్ళిపోతాం, కొంచెం దగ్గరికి వస్తే లాగేస్తాడు. హైటెన్షన్ వైర్ దగ్గరికి మీరు పోయారనుకోండి, ఏమవుతుంది? విడిపించుకోగలరా మిమ్మల్ని మీరు? విడిపించుకోలేరు. మరి మనకు క్రీస్తుకు అలాంటి అవినావ సంబంధం ఎందుకు లేదు? మనం ఎటు పడితే అటు ఎందుకు పోతున్నాం? ఎందుకంటే ఆయనకు మన లైఫ్ మీద గ్రిప్ లేదు, మన జీవితాన్ని ఆయనకు మనం అప్పగించుకోలేదు. ఒక వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం, రోమా 6:16. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని. దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా. సో మనము దేనికి మనల్ని మనము లోపరుచుకుంటామో దానికే మనం దాసులం అవుతాం. మనం దేవుడికి లోబడితే దేవునికి దాసులం అవుతాం, మరో దానికి లోబడితే మరో దానికి దాసులం అవుతాం, స్వంతానికి లోబడితే స్వంతానికి దాసులం అయిపోతాం. సో ఆలోచించండి, మీరు దేనికి లోబడ్డారు? మీరు దేనికి దాసులుగా ఉన్నారు? Luke 17:10 పది మంది కుష్టువారు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని స్వస్థపరిచి యాజకులకు కనపరుచుకొని కృతజ్ఞత కానుక సమర్పించమని చెప్పినప్పుడు, పది మంది దారిలో పోతూ సంపూర్ణంగా వారు స్వస్థత పొందినట్టు భావించి సంతోషంతో పోతున్నారు. కానీ ఒకడు వెనక్కి తిరిగి వచ్చాడు. ఆ ఒక్కడు సమరయుడు, అన్యుడు. నాకు ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించండి. ఆ రోజున 10లో 1 ప్రభు దగ్గరికి ఎట్లా వచ్చాడో, ఈనాడు కూడా 100లో 10 మంది, 1000లో 100 మంది ప్రభు కొరకు సమర్పణ కలిగి బ్రతికేటువంటి వారు మనకు కనిపిస్తున్నారు. అంటే దేవుడికి సమర్పించుకున్నటువంటి వారు 10% ఉన్నారు. దేవర్ ఆల్ హీల్డ్ బట్ దేవర్ నాట్ సీల్డ్. ఓన్లీ 1 man వాజ్ సీల్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఒకే ఒక వ్యక్తి దేవుని యొక్క కృప చేత, దేవుని యొక్క ఆశీర్వాదం చేత ముద్రింపబడ్డాడు. నీవు ప్రభు దగ్గరికి వచ్చి పొందుకుని వెళ్ళిపోతున్నావా? లేకపోతే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీకున్నటువంటి సమస్తాన్ని ఆయన పాదాల దగ్గర పారేసి, ఇదిగో దేవా నా జీవితం, ఆ పాద మస్తకం నీకు అంకితం అనేటువంటి దృక్పథంతో బ్రతుకుతున్నావా? మనం ఆలోచించుకోవాలి. లివ్ ఇన్ రిలేషన్షిప్ కి, అంటే పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండడానికి, ప్రమాణాలు చేసి పెళ్లి చేసుకోవడానికి మధ్యలో చాలా పెద్ద తేడా ఉంది. ఏంటి అంటే ఇక్కడ నిష్ట కమిట్మెంట్ ఉంటుంది, అక్కడ కమిట్మెంట్ ఉండదు. ఈ వ్యవహారం అనేది కొంతకాలంతో ముగిసిపోవచ్చు, ఎప్పుడు ఎవరు బయటికి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. కానీ వివాహం అట్లా కాదు. వివాహంలో ఒకసారి జత చేయబడితే జీవితకాలం కలిసి ఉండాలి. మనం యేసుక్రీస్తు ప్రభుతో అఫైర్లు చేయలేం, అంటే కొంతకాలం ఆయనతో వ్యవహారం నడిపించలేం. మనము ఆయనకు వధువుగా ఉన్నాం, ఆయనతో నిత్యమైనటువంటి వివాహంలో జతపరచబడినప్పుడు యుగ యుగములు మనము ఆయన వేరు కాకుండా ఉండేటువంటి ఏర్పాటును దేవుడు చేసి పెట్టాడు. అలా ఉండాలంటే ఇప్పుడే మనలో సమర్పణ ఉండాలి. అలాంటి సమర్పణను మనము మరి కలిగి ఉండడానికి ఆశను కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. గాడిద గురించి నేను ఆలోచించినప్పుడల్లా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది. మత్తయి 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులను పంపినప్పుడు గాడిదను గాడిద పిల్లను తోలుకొని రమ్మన్నారు. రమ్మన్నప్పుడు ఎవరైనా దాని గురించి ప్రశ్నిస్తే ఇవి ప్రభువునకు కావలను అని చెప్పమని చెప్పారు. నా బైబిల్లో మీరు చూస్తే దేవుడు గాడిదను తన పని కోసం వాడుకున్నాడు, కాకులను తన పని కోసం వాడుకున్నాడు, పావురాలను తన పని కోసం వాడుకున్నాడు. ఇవేవి దేవుని పోలికలో చేయబడలేదు, అయినా కూడా దేవుని చేత వాడబడ్డాయి. మరి దేవుని పోలికలో దేవుని యొక్క ప్రణాళిక చొప్పున చేయబడినటువంటి నీవు నేను దేవుని చేత ఇంకా ఎంత ఎక్కువగా వాడబడాలి. మనందరం కూడా గాడిదలతో సమానమే. ఎలా అంటారా, గాడిద ఏం చేస్తుంది, సామాన్లు మోస్తూ బ్రతుకుతుంది, యజమానికి ఉపయోగపడుతుంది. గాడిద సామాను మోసి బ్రతకాల్సినటువంటి దాన్ని ప్రభు ఏం చేశాడు, దాన్ని తెప్పించుకొని సర్వశక్తుడగు ఆయన దాని మీద ఎక్కి కూర్చున్నాడు. సో సామాన్లు మోసే గాడిదకు సర్వశక్తుణ్ణి మోసేటువంటి గొప్ప అవకాశం ప్రభు ఇచ్చాడు. మనం కూడా సామాన్యమైనటువంటి అడ్డగోలు బ్రతుకు బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆయనను మోసేటువంటి ఆధిక్యత, ఆయన చిత్తాన్ని జరిపించేటువంటి ఆధిక్యత. మీరు తీర్మానం చేసుకోవాలి, మీకు గాడిద బ్రతుకు కావాలో లేకపోతే సర్వశక్తుణ్ణి మోసేటువంటి ధన్యమైనటువంటి జీవితం కావాలో, ఏది కావాలో మీరు తీర్మానం చేసుకోవాలి. ఇప్పుడు ఒక మాట అంటుంటాను, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అవర్ లైఫ్ ఇఫ్ అవర్ మాస్టర్ కెనాట్ యూజ్ ఇట్. ఒకవేళ ప్రభు మన జీవితాన్ని వినియోగించుకోలేకపోతే మన జీవితం అసలు ఎందుకు, అది వ్యర్థమైంది అని నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. సో మీ జీవితంలో మీరు అలా ప్రభువుకు మిమ్మల్ని మీరు సంపూర్ణంగా సమర్పించుకుంటే దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ పాత్రలకు చిత్తము లేదు, అవి ఎక్కడ పెడితే అక్కడే ఉంటాయి. కానీ మనకు ఒక చిత్తం ఉంది, మన చిత్తాన్ని మనం సంపూర్ణంగా ప్రభువుకు సమర్పిస్తే తప్ప ఆయన మనల్ని వాడుకోలేడు. మన చిత్తాన్ని మనం దేవుడికి అర్పించం, అర్పిస్తున్నట్టు నటిస్తాము కానీ దాన్ని అర్పించం, దాన్ని పూర్తిగా ఆయనకి ఇవ్వం. నీ చిత్తం అంటుంటాం, మన చిత్తం చేసుకుంటూ పోతుంటాం. నీ ఇష్టం అంటుంటాం, మన ఇష్టానికే పెద్దపీట వేసుకుంటూ ఉంటాం. అలా మనం ఎప్పుడు ఉండదు. డిఎల్ మూడీ ఎప్పుడు ఒక మాట అనేవాడు, నీ బ్రతుకును నీవు వినియోగించుట ద్వారా సాధించే విషయాల కన్నా నీ బ్రతుకును ప్రభు చేతుల్లో పెడితే ఆయన సాధించే విషయాలు ఎన్నో గొప్పవిగా ఉంటాయి అని. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఘనత నిమిత్తమైనటువంటి పాత్రగా మనం మారాలి అంటే దేవుడు మనకు చేసినటువంటి ఏర్పాటును బట్టి మన జీవితాన్ని ఆయనకు మనం సమర్పించుకున్నప్పుడే ఆ కార్యం జరుగుతుంది. ఉగ్రవాదులను చూడండి, నక్సలైట్లను చూడండి, మావోయిస్టులను చూడండి, వినాశనకరమైనటువంటి కార్యాల కొరకు వారు హ్యూమన్ బాంబులుగా మారి వారు పేలిపోయి అనేకుల ప్రాణాలు తీస్తున్నారు. కానీ దేవుడు మనల్ని విమోచన కార్యం కోసం నరకానికి పోతున్నటువంటి వారిని వెతికి రక్షించి పరలోకములో నిత్య జీవములోనికి వారిని తీసుకురావడానికి విమోచనకరమైనటువంటి సాధనాలుగా వాడుకోవడానికి మనల్ని సమర్పించమన్నా కూడా మనం సమర్పించుకోలేకపోవడం నిజంగా సిగ్గుకరం. ఎలా మేము సమర్పించుకోవాలి అని కొంతమంది నన్ను అడుగుతుంటారు. మూడే మూడు, ఎల్లప్పుడూ ప్రభువుకు సమీపంగా ఉండండి. దేవుడు తనకు దగ్గరగా ఉన్నవారినే ఎక్కువగా వాడుకుంటాడు. రెండవది, ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండండి. ఆయన చెప్పినప్పుడు చేయడానికి మీరు సిద్ధ మనసును కలిగి ఉంటే పదే పదే మీకు పనులు చెప్తూ ఉంటాడు, మీ చేత చేయిస్తూ ఉంటాడు. మూడవది, సేవకునిగా ఉండండి. ఆయన చెప్పినప్పుడు లోతులాగా అలాగు కాదు ప్రభువా, ఇలాగు చేస్తాను ప్రభువా అని సలహాలు మాత్రం ఆయనకి ఇవ్వద్దు. ఈ మూడు లక్షణాలు మీలో ఉంటే సమర్పణలో మీరు ఎదుగుతూ ఉంటారు. చివరిది ఏంటంటే ఆ స్పిరిట్ ఫిల్డ్ లైఫ్, ఆత్మ చేత నింపబడినటువంటి జీవితం. ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడతాడు. సో మనము పాపము నుండి వేరు చేయబడినప్పుడు, మనం పరిశుద్ధపరచబడినప్పుడు, మనం దేవుడికి సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు ప్రతి సత్కార్యానికి మనం సిద్ధపరచబడతాం. అలా సిద్ధపరచబడ్డానికి దేవుడు ఏం చేస్తాడంటే తన పరిశుద్ధాత్మను వినియోగిస్తాడు. సృష్టిలో, నూతన సృష్టిలో రెండింటిలో కూడా పరిశుద్ధాత్ముని పరిచర్య మనకెంతో స్పష్టంగా బైబిల్ అంతట్లో కనిపిస్తోంది. సో మనము ప్రతి విధమైనటువంటి సత్కార్యాన్ని చేయాలి అంటే తప్పకుండా పరిశుద్ధాత్మ చేతనే మనము పురికొల్పబడాలి, పరిశుద్ధాత్మ ప్రభావంతో మనం నింపబడాలి. అలా నింపబడినప్పుడు మనం ఆ పనిని చేయడానికి దేవుని చేతుల్లో వాడబడతాం. జకరియ గ్రంథంలో దేవుడు ఒక మాట చెప్పాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత దీన్ని నేను చేస్తాను అని చెప్పాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడు ఏ పని చేసినా కూడా ప్రతిసారి, ప్రతి సందర్భంలో, ప్రతి స్థితిలో ఆయన పని చేసినప్పుడు ఆయన ఆత్మ ద్వారానే కార్యాన్ని చేస్తాడు, కానీ మరో రకంగా ఆయన కార్యం చేయడు. సో దేవుడి చేతుల్లో మనం వాడబడాలి అంటే మనకు మేధస్సు ఉండాలి, దేవుడి చేతుల్లో మనం వాడబడాలి అంటే మనకు సామర్థ్యం ఉండాలి, దేవుడి చేతుల్లో మనం వాడబడాలంటే మనకు విద్య ఉండాలి, మనకు అనుభవం ఉండాలి, మనకు తర్ఫీదు ఉండాలి, మనకు తలాంత్ ఉండాలి అని అనుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అవి ఏమీ లేకపోయినా పర్వాలేదు, దేవుని యొక్క ఆత్మతో నీవు నిండుగా నింపబడి పొంగి పారుతూ ఉంటే దేవుని చేతిలో ఒక బలమైనటువంటి సాధనంగా వాడబడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యూనో పరిశుద్ధాత్మ దేవుడు చాలా రకాలుగా పరిచర్య చేస్తాడు, వాటిని నేను చెప్పను, కానీ మూడు ముక్కల్లో ఆయన చేసే ప్రధానమైనటువంటి విషయాన్ని చెప్తాడు. ఆయన మొదట ఒక మనిషిని సిలువ దగ్గరికి తీసుకుని వస్తాడు. అక్కడ ఆ మనిషి రక్షణ పొందుతాడు. యేసుక్రీస్తును చూసి తెలుసుకొని పాపాన్ని ఒప్పుకొని ప్రభుగా స్వీకరించి రక్షణ పొందుతాడు. ఆ తర్వాత ఆ మనిషిని పరిశుద్ధాత్మ దేవుడు సింహాసనం దగ్గరికి తీసుకెళ్తాడు. హెబ్రీ 4వ అధ్యాయము అక్కడ మీరు చూస్తే కృపాసనము దగ్గరికి పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని తీసుకెళ్తాడు. ఎందుకు? మనకు సమయోచితమైనటువంటి సహాయము కొరకు, కృపను పొందడానికి, దేవుని యొక్క కృపచేత బలవంతులు అవ్వడానికి సింహాసనం దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఎక్కడికి తీసుకొస్తాడో తెలుసా? సర్వలోకానికి తీసుకుని వస్తాడు. సిలువకు తీసుకెళ్తాడు, సింహాసనానికి తీసుకెళ్తాడు, ఆ తర్వాత సర్వలోకానికి తీసుకెళ్తాడు. ఎందుకు? సర్వలోకానికి మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించే ముందు సువార్తకు తగినట్లు జీవించాలి. ఈ రెండు పనులు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన లేకుండా మనమేమి చేయలేము, ఆయన ఉంటే మనము చేయలేనివి ఏవి కూడా ఉండం. జేఎస్ బ్యాక్స్టర్ అనే భక్తుడు ఒక మాట అనేవాడు, దేవుడు దేన్ని ఎంపిక చేసుకుంటాడో దాన్ని శుద్ధీకరిస్తాడు, దేవుడు దేన్ని శుద్ధీకరిస్తాడో దాన్ని మలుస్తాడు, దేవుడు దేన్ని మలుస్తాడో దాన్ని నింపుతాడు, దేవుడు దేన్ని నింపుతాడో దాన్ని వాడుకుంటాడు అని ఆయన అనేవాడు. సో మనం పరిశుద్ధపరచబడినప్పుడు దేవుడు తన ఆత్మతో మనల్ని నింపి ఆయన కొరకు సంపూర్ణంగా వాడుకుంటాడు. నీవు ఆత్మ చేత నింపబడితే ఏం జరుగుతుందో రెండు ముక్కల్లో నీతో చెప్తాను. నీ ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించు. Ephesians 5:18-18 ఒకడు ఆత్మ పూర్ణుడైనప్పుడు, ఒకడు ఆత్మ చేత నింపబడినప్పుడు మొట్టమొదట వాడికున్నటువంటి ప్రతి విధమైనటువంటి సంబంధము సరిచేయబడుతుంది. వాడికి దేవుడికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ప్రధానమైనటువంటి స్థానాన్ని తీసుకుంటుంది. కనుక అతడు దేవుణ్ణి యథార్థంగా పూర్ణ హృదయంతో కీర్తనలతో సంకీర్తనలతో స్తుతి గానాలతో ఆరాధించగలడు, దేవుని యందు తన భక్తిని కనుపరచగలడు అని మనం అక్కడ మొదట చూస్తున్నాం. రెండవది ఏంటి? క్రీస్తు నందలి భయముతో అందరికీ మనం లోబడి ఉంటాం. అంటే వినయ మనస్కులముగా ఉంటాం. క్రీస్తు మనసును కలిగి తోటి సహోదరి సహోదరులతో సత్సంబంధాన్ని మనం మెయింటైన్ చేసేందుకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. మూడవ సంబంధం ఏంటో తెలుసా? భార్య భర్తల వైవాహిక సంబంధం. భర్త క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు ఆత్మ పూర్ణుడైనప్పుడు తన భార్యను ప్రేమిస్తాడు. భార్య పీక పిసకడం కాదు, భార్య కోసం తన ప్రాణాన్ని కూడా పెట్టేస్తాడు. అండ్ భార్య ఎట్లా ఉంటుంది? భార్య కూడా ఆత్మ చేత నింపబడినప్పుడు భర్తకు లోబడి భర్తను, సంఘము క్రీస్తును ఎలా గౌరవిస్తుందో అలా గౌరవించేటువంటి స్థితిలోనికి వస్తుంది. వీరిద్దరూ తల్లిదండ్రులుగా ఉంటారు. కనుక వీరు ఆత్మ చేత నింపబడినప్పుడు వీరు తమ పిల్లలను ప్రభు యొక్క మార్గములో బోధలో చక్కగా పెంచి పెద్ద చేసేందుకు జ్ఞానాన్ని పొందుకుంటారు. అండ్ పిల్లలు ప్రభు యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు తల్లిదండ్రులను గౌరవించి సత్కరించేటువంటి బిడ్డలుగా వారు తయారవుతారు. అండ్ ఆత్మ చేత నింపబడినటువంటి వాడు ఒక యజమాని కింద పనిచేస్తున్నప్పుడు, యజమానురాలు కింద పనిచేస్తున్నప్పుడు వారిని తమ ప్రభువులాగా పోల్చుకుని మనిషికి చేసినట్టు కాకుండా దేవునికి చేసినట్టు వారు సేవ చేస్తారు. అండ్ ఆత్మ చేత నింపబడినటువంటి యజమానులు ఉన్నారనుకోండి, వారు తమ పనివారిని పనివారిగా చిన్న చూపు చూసి వాడుకునే పని చేయకుండా వారికి పైన పరలోకంలో ఒక యజమాని ఉన్నాడని వారికి కావలసినటువంటి రీతిలో వారికి సహాయపడతారు. అండ్ ఈ రకంగా ఆత్మ చేత నింపబడినప్పుడు మన ప్రధాన శత్రువు అపవాది, అపవాది కుతంత్రములన్నింటినీ కూడా మనం గుర్తించి, సో పరిశుద్ధాత్ముడు ఆయన మన జీవితంలో ఉండుట ఎంత ముఖ్యమో దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఆ ప్రకారం మీరు నింపబడాలంటే అపవిత్రత నుండి వేరు చేయబడండి, పరిశుద్ధపరచబడండి, సంపూర్ణంగా సమర్పించుకోండి. సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు సంపూర్ణంగా నింపబడతారు. అప్పుడు దేవుని ఆత్మతో మీరు నడిపించబడతారు. పౌలు ఈ మాటలు తిమోతికి రాసినప్పుడు అతను వాటిని మనస్కరించాడు, వాటిని తన జీవితంలో అవలంబించడం ప్రారంభించాడు. కనుకనే ఘనత నిమిత్తమైన పాత్రగా మారాడు. తిమోతి అంటే దేవుని ఘనపరచువాడు అని అర్థం. తిమోతి సార్థక నామధేయుడు, తనకు వచ్చినటువంటి బోధను తీసుకుని దాని ప్రకారం బ్రతికాడు, కనుకనే దేవుణ్ణి గణపరిచాడు. మనం కూడా మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అంటే మనం విన్న బోధ ప్రకారం మనం బ్రతకడం నేర్చుకుంటే, నడవడం నేర్చుకుంటే దేవుడు ఆయన చెప్పిందల్లా మన లైఫ్లో మనకు చేసి చూపిస్తాడు.
ఆత్మ ప్రేరేపితమైన ఆరాధన ద్వారా ఆత్మస్వరూపైన దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నారా? వాక్యానుసారమైన ఆరాధన ద్వారా వాక్య రూపమైన దేవుని ఆరాధించాలనుకుంటున్నారా? ఆశీర్వాదకరమైన ఆరాధన ద్వారా ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నారా? రండి, ఆత్మ ప్రేరేపితమైన వాక్యానుసారమైన ఆశీర్వాదకరమైన ఆరాధనకు ఆహ్వానం. ఆదివారం ఉదయం 7:30 నుండి 9:45 వరకు విక్టరీ వర్షిప్ సెంటర్ స్వీకారుప్కర్ ఆడిటోరియం జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా సికింద్రాబాద్.
చిరునామా రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 594. అవర్ అడ్రస్ రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94. మా టెలిఫోన్ నంబర్స్ 0402711-3266, సెల్ నంబర్ 9848 5 7 6 3 9 3.